The following is a class on the Srimad Bhagavatam, 3rd Canto, 26th Chapter, Text Number 17, given by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada, recorded on December 26, 1974, in Bombay, India.
Oh my dear mother, O daughter of Swayambhuva Manu, the time factor, as I have explained, is the Supreme Personality of Godhead, from whom the creation begins as a result of the agitation of the neutral, unmanifested nature.
Swayambhu Kumar Taina 20, O Matramurti, ఈ సృష్టి ఆరంభంలో భగవంతుడు కాలరూపంలో ఉద్భవించాడు. ఈ కాలరూపం అనేటువంటిది ఉద్భవించడం చేత ఏదైతే కలత చెందినటువంటి తటస్థ ప్రకృతి ఉందో ఆ జీవ ప్రకృతి ఈ సృష్టిలో ప్రవేశించడం మొదలుపెట్టి కాల ప్రభావం చేత ఆ విధంగా ఈ సృష్టి కార్యం ప్రారంభమైంది.
ప్రకృతి గుణసామ్య నిర్విశేష మానవీ చేష్టా జత భగవాన్ కాల ఇష్టోపలక్ష్య. Now Bhagavan Kapila is describing what is the kala, time factor. Time factor is another manifestation or feature of the Supreme Personality of God. The beginning of creation, that is the beginning of kala. So, that beginning is started by the Supreme Personality of God. So, ikhata, these are the Vedic information. The Lord glanced over the Mahatattva, cha sujata, and in this way creation began. Creation is not without the touch of the Supreme Purusha, person. Param Brahma, Param Dhamma, Pavitram, Paramam Bhavan, Purusha. There is Purusha. There is Prakriti, woman, and Stri. If she is not in contact with a Purusha, then there is no creation. There is a Samavastha. Prakriti is Gunasamasya. Without the touch of Purusha, Prakriti remains Gunasama. No manifestation of the three Gunas.
శ్రీ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ప్రకృతేర్ గుణసామ్యస్య నిర్విశేషస్య మానవి చేష్టా యతస్స భగవాన్ కాల ఇతి ఉపలక్షితః. ఇక్కడ ఈ శ్లోకంలో కపిల భగవానుడు కాలం గురించి వివరిస్తున్నాడు. ఈ కాలకారణం అనేటువంటిది భగవంతుని యొక్క అనేక ప్రకట రూపాల్లో ఒకనొక ప్రకట రూపం. కాలం అనేటువంటిది ఈ సృష్టి ఆరంభంలో ఆరంభమైంది. కాలానికి ఆరంభమైనటువంటిది సృష్టి కార్యంతోనే మొదలైంది. అందుకనే దేవాదిదేవుణ్ణి భగవంతుణ్ణి కాలస్వరూపుడు అని చెప్పి అంటాం. ఐక్షత అని ఇక్కడ వైదిక సమాచారం చెప్తుంది. దాని అర్థం ఏమిటంటే భగవంతుడు ఈ మహత్తత్వం పైన తన యొక్క దృష్టి సారించడం వల్ల ఈ భౌతికమైనటువంటి సృష్టి కార్యం జరిగింది. మరి ఈ భౌతికమైనటువంటి సృష్టి కార్యం ఈ విధంగా ఆరంభమైంది. ఏ విధంగా ఇది ఆరంభమైంది అంటే ఆ ఆది పురుషుడు పరంపురుషుని యొక్క స్పర్శతో ఇది ఆరంభమైంది. భగవంతుని యొక్క స్పర్శ లేకుండా ఈ సృష్టి అనేటువంటిది ఆరంభం కాలేదు. పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం, ఒక పురుషుడు అనేవాడు ఉన్నాడు, ఆయనే ఆది పురుషుడు. ప్రకృతి స్త్రీ కూడా ఉంది. స్త్రీ గనక పురుషునితో సంబంధాన్ని కలిగి లేకపోతే సృష్టికార్యమైనటువంటిది లేదు. దాన్ని ఏమన్నారంటే ఈ శ్లోకంలో సామ్యస్య అన్నారు. ప్రకృతే గుణ సామ్యస్య, పురుషుని యొక్క సంబంధము లేకుండా ప్రకృతి గుణసామ్యముగా ఉండిపోతుంది. అంటే పురుషుని యొక్క సంబంధమే లేకపోతే ప్రకృతి తన యొక్క గుణాలను ప్రకటన చేయలేకుండా అవ్యక్త స్థితిలోనే ఉంటుంది. ప్రకృతేర్ గుణసామ్యస్య నిర్విశేషయ, ఎప్పుడైతే నిర్విశేష సమయం అంటే ఏ రకమైన విశేషం లేనటువంటి సమయం వస్తుందో ఆ సమయంలో ఎటువంటి సృష్టి జరగదు. నిర్విశేషయ మానవి అంటే మానవి అంటే తల్లి అనమాట. కపిల భగవాన్ ఇక్కడ తన తల్లి దేవహూతిని సంబోధిస్తూ చెప్తున్నాడు. దేవహూతి అంటే ఎవరో కాదు, స్వయంగా స్వయంభూ మనువు యొక్క కుమార్తె. స్వయంభూ మనువు యొక్క కుమార్తె అవడం చేత ఇక్కడ దేవహూతిని కపిల భగవానుడు ఆ విధంగా సంబోధిస్తున్నాడు.
ప్రకృతి గుణసామ్య నిర్విశేషం. At the time of nirvishesh, nirvishesh means without variety, without varieties. Nirvishesha manavi addressing his mother, Devahuti. Devahuti is the daughter of Svayambhuva Manu. And Svayambhuva Manu brought the daughter before what is Kapil Dev's father's name? Kardamamuni. Kardamamuni was a great mystic yogi, but he desired to marry, and immediately Svayambhuva Manu. The Svayambhuva Manu is also parampara. Is son of sun god Svayambhuva Manu. Imam vivasati yogam praptvana hamabhayam vivashana manave pra. This Manu is one of our predecessor guru, vivashana manave pra. Manu ikha kavibravi evam parampara kaatam evam rajal sayodidu. So, the spiritual science was spoken to Vibhushan, the sun god. Therefore, the Kshatriyas, there are two families, one from the sun god, one from the moon god. So, Surya Vamsa, Chandra Vamsa.
ఎటువంటి విశేషం లేనటువంటి సందర్భం, ఆ సమయంలో సృష్టి కార్యం అనేటువంటిది జరగదు. ఈ విషయాలన్నీ కూడా కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి చెప్తున్నాడు. ఈ దేవహూతి ఎవరో కాదు, సాక్షాత్ స్వయంభూ మనువు యొక్క కుమార్తె. ఒక సందర్భంలో స్వయంభూ మనువు తన కుమార్తె అనేటువంటి దేవహూతిని తీసుకొచ్చి మహాయోగి పొంగవుడైనటువంటి కర్దమ్ముని ముందు నుంచోబెడతాడు. కారణం ఏమిటంటే ఆ కర్దమ్ముని చాలా గొప్ప యోగి, చాలా గొప్ప తపస్సంపన్నుడు. ఆయనకి వివాహం చేసుకోవాలని చెప్పేసి కోరిక కలిగింది. అప్పుడు స్వయంభూ మనువు తన కుమార్తెను తీసుకొచ్చి కర్దమ్ముని ముందు నుంచోబెట్టి ఆ విధంగా కర్దమ్మునికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. స్వయంభూ మనువు అంటే ఆయన కూడా సామాన్య వ్యక్తి కాదు, చాలా గొప్పవాడు. స్వయంగా సూర్యుని యొక్క కుమారుడు. వాళ్ళదంతా ఒక వంశం, పారంపర్యం ఉంది. అందుకని యమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం మనుర్ ఇక్ష్వాకవే భవిత్ ఇలా శ్లోకం వస్తుంది భగవద్గీతలో. సూర్యుడు తన కుమారుడైనటువంటి మనువుకి ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. అంటే మన గురు పరంపరలో మనకు ఒక గురువు అనమాట ఈ స్వయంభూ మనువు అంటే. మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్, ఆ తర్వాత ఈ దివ్య జ్ఞానం అనేటువంటిది మనువు నుంచి ఇక్ష్వాకు వచ్చింది. ఈ విధంగా దివ్యమైనటువంటి జ్ఞానం అనేది సూర్యుడి నుంచి మొదలై తర్వాత మనువుకి, ఆ తర్వాత ఇక్ష్వాకుకి, ఆ తర్వాత అలా వంశపారంపర్యంగా గురు పరంపరలో కొనసాగుతూ వచ్చింది. అందుకని ఇక్కడ ఈ సృష్టిలో రెండు వంశాలను మనం ముఖ్యంగా చెప్తాం, సూర్యవంశము చంద్రవంశం. సూర్యుడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా సూర్యవంశానికి చెందినవాళ్ళు, చంద్రుడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా చంద్రవంశానికి చెందినవాళ్ళు.
క్షత్రియాస్ కమింగ్ ఫ్రమ్ ది సూర్య వంశ, లార్డ్ రామచంద్ర ఆల్సో అపియర్ ఇన్ ది సూర్య వంశ. ప్రకృతి ప్రకృతి గుణసామస్ మనో మనో బిలాంగ్ టు ది సూర్య వంశ అండ్ ది డాటర్ ఆఫ్ మనో ఇస్ దేవహతి. Therefore, the son is addressing the mother, Manavi. Manavi, the manushya, the word has come from Manu. Manushya. Manushya means coming from Manu, the human race. They are coming from Manu. So, Therefore, the human society is controlled by the Manu Samhita. There is a book, Manu Samhita, law giving. Manu has given law. That law, at least the Hindus are the followers of the Vedic principle. Their law is Manu, Manusmriti. Manusmriti is also translated in Russian language. Professor Kotovsky told me in my statement there is, he has admitted that we have translated the Manusmriti. So, the Manav, the human race has come from Manu. Therefore it is called Manushya.
సూర్యవంశంలో ఎంతమంది క్షత్రియులు ఉన్నారు? చివరికి శ్రీరామచంద్రుడు కూడాను ఆ సూర్యవంశంలో నుంచి వచ్చిన వారే. అలానే చంద్రవంశంలో కూడా ఎంతమంది క్షత్రియులు వచ్చారు? ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి స్వయంభూ మనవు ఆ సూర్యవంశంలో వచ్చినటువంటి వాడు, సూర్యుని కుమారుడు. స్వయంభూ మను యొక్క కుమార్తె దేవహుతి, మను యొక్క కుమార్తె కాబట్టి కపిల భగవానుడు తల్లి అయినటువంటి దేవహుతిని సంబోధించేటప్పుడు మా మను అని చెప్పంటున్నాడు, మను యొక్క కుమార్తె అని చెప్పారు. ఈ విధంగా వంశపారంపర్యంగా సూర్యుడి నుంచి మొదలుకొని అనేక మంది వాళ్ళందరూ కూడాను ఈ జ్ఞానాన్ని తీసుకుని వెళ్తూ వచ్చారు. అందుకనే వంశపారంపర్యంలో ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని గురించి ప్రస్తావిస్తూ ఇక్కడ మను గురించి చెప్పడం జరిగింది. మనందరినీ కూడాను మనుష్య అని చెప్పి అంటారు. మనుష్య అంటే మనువు నుంచి వచ్చినవారు అని చెప్పి అర్థం. అందుకే మానవులు మనుష్యులు అని చెప్పి మనల్ని పిలుస్తుంటారు. ఈ మనువు కూడా ఒక సంహిత రాయడం జరిగింది. దాన్ని మను సంహిత లేదా మనుస్మృతి అని చెప్పి అంటారు. మానవ జీవన విధానం అంతా కూడాను మనుస్మృతి ప్రకారంగానే నడుచుకోవలసి ఉంటుంది. అలా నడుచుకున్నప్పుడే అతను మనిషి లేదా మానవుడు అనబడతాడు. మనుస్మృతి అనేటువంటిది రష్యా భాషలో కూడా అనువాదం జరిగింది. నేను అప్పుడు రష్యాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ కొటోవ్స్కి నాకు ఈ విషయం చెప్పి ఒప్పుకున్నాడు. అవును, మీ మనుస్మృతి కూడా మా రష్యా భాషలో అనువాదం జరిగింది, దాని గురించి మాకు తెలుసు. దీన్ని బట్టి ఏమిటంటే మానవ లేదా మనుష్య అంటే మను సంహితను లేదా మనుస్మృతిని అనుసరించి నడుచుకునేవారు అని చెప్పి అర్థం.
The Manu's direct daughter, Devahuti, is addressed here by his son, Kapildev, Manavi. Prakitet gunasammasya nirvisheshasya. Gunasamma, when the three modes of material nature is not agitated, it is in the neutral stage, gunasamma. Gunasamma, the Buddha philosophy is the highest goal, is Gunasamma, where there is no manifestation by the agitation of the gunas. That is their ultimate goal. Gunasamma, nirvana. On account of agitation of the three gunas, these manifestations are there. And that is called vishesha. Vishesha means variety. And nirvishesha or nirvana, practically the same thing, finish these varieties and again become nirvishesha, no variety, neutral state. That is the highest perfection of Buddha.
మను యొక్క కుమార్తె కాబట్టి ఇక్కడ మానవి అని చెప్పి దేవహూతి సంబోధించబడుతుంది కుమారుడైనటువంటి కపిల భగవానుని చేత. అందుకని మానవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనుస్మృతి ప్రకారంగా నడుచుకోవాల్సి ఉంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. అలాంటి ఈ శ్లోకంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సామ్యస్య. సామ్యస్య అనంటే త్రిగుణముల యొక్క తటస్థ పరిస్థితి, త్రిగుణాల యొక్క తటస్థ స్థాయి. ఈ త్రిగుణాలు అనేటువంటివి జీవుడిని ప్రేరేపించినప్పుడే ఆ ప్రేరేపణ వల్ల సృష్టి కార్యం అనేటువంటిది జరుగుతుందని చెప్పాం. బౌద్ధుల తత్వం ఏమిటంటే ఏదో ఒక విధంగా త్రిగుణాల యొక్క కార్యాలని స్తంభింపజేసి ఈ శ్లోకంలో పేర్కొన్నట్లుగా సామ్యస్య త్రిగుణాల యొక్క తటస్థ స్థితిని చేరుకోవడం, అదే వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసంలో అత్యంత ఉన్నతమైనటువంటి దశ. త్రిగుణాలు ఎప్పుడైతే జీవుని కలత కలిగిస్తాయో ఆ కలత నుంచే ఈ సృష్టి కార్యం అనేటువంటిది మొదలవుతుంది. త్రిగుణాలు కలత కలిగించినటువంటి తటస్థ స్థాయి, దాన్ని నిర్విశేష స్థాయి అంటాం. ఆ నిర్విశేషం లేదా నిర్వాణ స్థాయి అంటాం. ఆ నిర్విశేష లేదా నిర్వాణ స్థాయిని చేరుకోవటమే బౌద్ధుల యొక్క అత్యంత ఉత్కృష్టమైనటువంటి దశ. అలా కాకుండా ఎప్పుడైతే త్రిగుణాలు ప్రేరేపణ జరుగుతుందో దాన్ని విశేషం అంటాం. అంటే వివిధ రకాలుగా ప్రేరేపణ జరుగుతుంది, ఆ ప్రేరేపణ వల్ల వివిధ రకాలుగా జీవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు, దాన్ని విశేషం అని చెప్పి అంటాం. బౌద్ధుల యొక్క తత్వం ఎంతవరకు కూడా ఆ నిర్వాణం వరకు వెళితే అదే ఉత్కృష్టం అని చెప్పి భావిస్తూ ఉంటారు.
నిర్విశేషన్యవాద్. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఎథిస్టిక్ ఫిలాసఫర్స్. వన్ ఈజ్ నిర్విశేష అండ్ ది అదర్ ఈజ్ శూన్యవాద్. సో my students, therefore, they address Nirvishesha Shunyavadi Paschatya Deshatari. The whole world is Nirvishesha Shunyavadi. Some of them are advocates of zero. There are many big, big philosophers writing on zero. They believe in zero, but they write volumes of books. Why you are wasting time writing volumes of books on zero? After all, if you are going to be zero, remain zero. So, zero means disgust. Even Mahatma Gandhi, we have also heard in the paper, in the morning, the day when he was killed, the morning, he was disgusted with so many different opposing elements, letters and news. So he said that, "I don't want to live anymore. It is too much disgusting to me." And the same evening he was killed. So this zero, void philosophy, when one becomes very much disgusted, they want to make it zero, finish everything. So,
ఈ ప్రపంచంలో నిర్విశేష శూన్యవాద అని చెప్పి రెండు మాయావాద తత్వాలు ఉన్నాయన్నమాట. ఈ రెండు కూడా నిర్విశేషము, శూన్యవాదం, ఈ రెండు కూడాను యథార్థంగా నా యొక్క ప్రణవ మంత్రంలో నా విద్యార్థులు చెప్తూ ఉంటారు. నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి అని చెప్తుంటారు. నిర్విశేష శూన్యవాది. నిర్విశేషం అంటేనేమో ఏం విశేషం లేకుండా ఉండడం. శూన్యవాదం అంటేనేమో అంతా కూడా శూన్యమే, సర్వము కూడా శూన్యమే అని చెప్పి బోధించడం. ఈ నిర్విశేష శూన్యవాదం రెండింటిలో కూడాను పూర్తిగా దోషం అనేటువంటిది ఉంది. కారణం ఏంటంటే శూన్యవాదం గురించి ఏం చెప్తారు, అంతా శూన్యం అంటారు. నువ్వు నేను ఈ ప్రపంచం అంతా శూన్యం అంటారు. ఈ శూన్యవాదం గురించి చాలా చాలా పుస్తకాలు రాస్తుంటారు. ఎన్ని పుస్తకాలు అనంటే ఎన్నెన్నో పుస్తకాలు, ఎన్నెన్నో సంపుటాలతో, ఎన్నెన్నో విభాగాలతో ఎన్నెన్నో పుస్తకాలు రాస్తుంటారు. మరి ఏం చెప్పినా ఎంత చేసినా చివరికి అంత శూన్యం అన్నప్పుడు శూన్యం గురించి అన్ని గ్రంథాలు రచన ఎందుకు? చివరికి అంతా శూన్యమే కదా. నువ్వు సున్నా అయిపోతున్నప్పుడు సున్నా అయిపోతున్నానని చెప్పడానికి అన్ని గ్రంథాలు ఎందుకు? అందరూ సున్నా అయిపోతున్నారు, అందరూ శూన్యమైపోతున్నారు, చివరికి ఏమీ లేదని చెప్పినప్పుడు ఏమీ లేదని చెప్పడానికి అన్ని గ్రంథాలు రాయడం ఎందుకు? చివరికి ఎడిదిరిగి అందరూ కూడా శూన్యమే కదా. ఈ విధంగా ఏమిటంటే ఆ శూన్యవాదాన్ని ప్రతిపాదించే వాళ్ళు ఏంటంటే చివరికి విసిగి వేసారిపోతే ఆ స్థితికి చేరుకుంటారు. పూర్తిగా శూన్యవాదం అనంటే పూర్తిగా విసిగి వేసారిపోవడం. ఉదాహరణకి గాంధీజీ కూడా ఆయన ఏ రోజునైతే తుపాకీ కాల్చివేత చేత హత్య గావించబడుతున్నాడో అదే రోజు ఉదయాన్నే ఏం జరిగిందంటే తన దగ్గర ఉన్నటువంటి అనుచరులతో ఆయన అన్నాడంట, పూర్తిగా జీవితంలో విసిగి వేసారిపోయి ఎన్నెన్నో ఉత్తరాలు, ఎన్నెన్నో వివాదాంశాలు, ఎన్నో రకాలైనటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా చూసి ఆయన, ఎన్నెన్నో వార్తలు అవన్నీ చూసి ఆయన విసిగి వేసారిపోయి ఏమన్నాడంట వాళ్ళతో, చీ ఇవన్నీ నిజంగా ఎంత విసుగు పుట్టిస్తున్నాయంటే నిజంగా అనిపిస్తుంది ఉండడం కన్నా పోతే బాగుండు అనిపిస్తుంది అని చెప్పి అన్నట్ట. ఆ రోజు సాయంకాలమే హత్యా ప్రయత్నం జరగడం, గాంధీజీ చనిపోవడం జరిగింది. దీని నుంచి ఏమర్థం అవుతుందంటే శూన్యవాదం అనంటే జీవితంలో పూర్తిగా విసిగి వేసారిపోవడం, ఏదేదో జీవితంలో అనుభవించాలని ప్రయత్నాలు, ఏది సాధ్యం కాదు, చివరి జీవితంలో పూర్తిగా విసిగి వేసారిపోయి అంతా కూడా శూన్యస్థితికి వచ్చేస్తే బాగుండు అనేటువంటి ఒక భావన.
Undeveloped stage, just like a girl, unmarried girl, is undeveloped stage. But when she comes in contact with a Purusha, then she develops with so many children. So that beginning of motherly life is called time. But the time is the Supreme Personality of God, Purusha.
Anikane nirvisesham anante ee rakamainatu visesham ledhu, sunyavadam anante anta kuda sunyam. Ee sunyavadam gurinchi manam ardham chesukovalanante sunyavadanni dentho polchutsanante vivahamu kani kanyato polchavachchu. Vivahamu kani kanya aparipakka dashalo untundi. కానీ ఒక పురుషునితో వివాహం చేయిస్తే ఆ వివాహం తర్వాత చక్కగా ఎంతోమంది బిడ్డలకి తల్లవుతుంది. అప్పుడు పరిపక్వ దశలో ఉన్న స్త్రీ అని ఆమెను చెప్తాం. అలానే శూన్యవాదం అనేటువంటిది అపరిపక్వ దశలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక దశ. ఎప్పుడైతే పురుషునితో భగవంతునితో అనుసంధానం అవుతుందో అప్పుడు నిజమైనటువంటి పరిపక్వ దశ ప్రారంభమవుతుంది. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే ఎప్పుడైతే ఆ విధంగా ఆది పురుషుడైన భగవంతునితో ఈ పరిపక్వ దశ అనేటువంటి మొదలవుతుందో అదే సృష్టి కార్యం అని చెప్పి చెప్పారు. ప్రకృతి ఈ సృష్టి కార్యం ఎప్పుడైతే మొదలు పెడుతుందో అప్పుడు భగవంతుడు కాల రూపంలో ప్రకటమవుతాడంట. కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు ఈ సృష్టి కార్యం మొదలవడంతోనే తాను కూడా ఆరంభమయ్యాడు అని చెప్పి దేవహూతికి కపిల భగవానుడు చెప్తున్నాడు.
The prakriti herself cannot produce anything. This material manifestation which we see so beautiful cosmic manifestation, that is not alone by the Prakriti. As the materialistic scientists think that there was a chunk and there became manifested, these are foolish theories.
Prakriti tanaika swantanga swatantranga దేనిని కూడాను ఉద్భవింప చేయలేదు, వ్యక్తము చేయలేదు. ఇప్పుడు ఈరోజు మనం ప్రపంచంలో ఈ భౌతికమైనటువంటి జగత్తులో ఎన్నెన్నో ఆశ్చర్యకరమైనటువంటివి, ఎంతో రమణీయమైనటువంటి ప్రకృతిని మనం చూస్తున్నామంటే ఇదంతా కూడా ప్రకృతి తనంతట తానుగా ఇది ఉద్భవింప చేయలేదు. కానీ శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్తుంటారు, ఏదో ఒక పెద్ద పదార్థపు ముద్ద ఉంది, ఆ పదార్థపు ముద్ద విస్ఫోటనం చెంది ఈ ప్రకృతి అంతా ఏర్పడింది అని ఇవి చెప్తుంటారే, గాని యథార్థానికి అది మూర్ఖత్వం. అది
రియల్ ఈజ్ అన్ ఇన్ కాంటాక్ట్ సో ఇట్ దట్ ఈస్ బేసిక్ ఇన్ఫార్మేషన్ వెన్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ గ్లాన్స్డ్ ఓవర్ ది ప్రకృతి మహత్తత్వ దెన్ ది త్రీ గుణాస్ ఎజిటేటెడ్ and she begins to give birth in so many varieties of the 24 elements. We have already discussed the 24 elements. The ingredients are there, that is Prakriti. And Pradhana means when they are not manifest. And Prakriti means when they are manifest. And Prakriti, Pradhana, and above them there is the Purusha. That Purusha is Bhagavan.
ప్రకృతి అనేటువంటిది స్వంతంగా దేనిని కూడా సృష్టించలేదు. మరి ఈ ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా ఏ విధంగా జరిగింది, కారణం ఎవరు అంటే ఈ ప్రకృతి వెనకాల ఒక పురుషుడు ఉన్నాడు, ఆయనే పరమ పురుషుడు, ఆది పురుషుడు. ఆ భగవంతుడు దృష్టి సారించడం ద్వారా ఈ ప్రకృతిలో ఈ సృష్టి అనేటువంటిది జరిగింది. అందుకని దాన్ని ఏముంటున్నారంటే వేదాంత సూత్రాల్లో వేదంలో స ఈక్షితః, భగవంతుడు దృష్టి సారించడం చేత ఈ ప్రకృతి పైన మనకి సృష్టి అనేది ఏర్పడింది అని చెప్తున్నారు. ప్రకృతి అనంటే వ్యక్తమై ఉన్నటువంటి కంటి కనిపించేటువంటి ప్రకృతి. ఇక్కడ ప్రకృతిలో 24 మూలకాలు ఇంతకుముందు ఉపన్యాసాల్లో మనం చెప్పుకున్నాం, చతుర్వింశతి తత్వాలు అని చెప్పి 24 మూలకాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఎప్పుడైతే భగవంతుడు ఈ ప్రకృతి పైన దృష్టి సారిస్తాడో అప్పుడు త్రిగుణాల యొక్క కలత మొదలవుతుంది, త్రిగుణాల యొక్క ప్రేరణ మొదలవుతుంది. ఆ ప్రేరణ వివిధ రకాలుగా విభిన్న విధాలుగా ఉంటుంది, దాని చేత సృష్టి కార్యమైనటువంటిది ఆరంభమవుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రకృతి అనేది ఉంది, 24 మూలకాలతో కూడినటువంటి దాన్ని ప్రకృతి అంటాం. దీని వెనకాల ఉండేటువంటి ప్రధాన, ప్రధాన అంటే మహత్తత్వం అన్నమాట. ప్రకృతి వ్యక్తం కాకముందు ఉండేటువంటి మహత్తత్వాన్ని ప్రధానం అని చెప్పి అంటాం. ఈ ప్రకృతి వెనకాల ప్రధానం అంటే ఆ ప్రధానం వెనకాల ఎవరున్నారు అంటే పురుషుడున్నాడు, పరమ పురుషుడు, ఆ ఆది పురుషుడు భగవంతుడు ఉన్నాడనమాట. భగవంతుని యొక్క దృష్టి సారించడం చేత ఇదంతా కూడా జరుగుతుంది.
That is with the touch of Bhagavan. How touch? Chai khata. By simply glancing over.
Brahmadevudu srishtikaryam chestu unnadu. Kani aa Brahmadevudu srishtikaryam cheyadaniki gaanu ee prakrutini prerana anetundi jaragali. Adi evaru chestunnaru anante Bhagavantuni ka sparsha chestundi. Bhagavat sparsha ante ardham enti? Sa ikshitaha annaru. భగవత్ స్పర్శ చేత ప్రకృతి అనేటువంటిది సృష్టి కార్యానికి పాల్గొంటోంది అని చెప్తున్నాము. ఇక్కడ భగవత్ స్పర్శ అంటే ఏమిటి? భగవంతుని యొక్క దృష్టి ప్రకృతి మీద సోకటమే భగవంతుని యొక్క స్పర్శ.
ది ప్రకృతి బిగిన్స్ బికమ్స్ ప్రెగ్నెంట్ నౌ వి కెనాట్ అండర్స్టాండ్ హౌ వన్ క్యాన్ మేక్ హిస్ వైఫ్ ప్రెగ్నెంట్ సింప్లీ బై గ్లాన్సింగ్. That is possible by Bhagavan. Therefore,
చూడండి, భగవంతుని యొక్క దృష్టి సారించడం చేత ప్రకృతి గర్భం దాల్చి జీవులకు సృష్టినిస్తోంది. ఇది మనకున్న అవగాహనలో అర్థమయ్యే విషయం కాదు. ఏ వ్యక్తికైనా సరే భర్త భార్య మీద కేవలం దృష్టి సారించడం చేత భార్య గర్భవతి ఎలా అవుతుంది? ఈ విషయం మానవ మాత్రులకు అర్థమయ్యే విషయం కాదు. ఇది భగవంతుడికే అది సాధ్యమవుతుంది.
But he is called Almighty. We have got experience if we want to make pregnant my wife. Then we have to use certain sense. That particular sense can make pregnancy. But the Supreme Personality of Godhead, being all-powerful, he can do anything from anywhere, from any sense. That is
భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క సర్వశక్తిమత్వం అంటే ఇదే అనమాట. సర్వశక్తిమత్వం అంటే అర్థం ఏంటంటే, మన విషయానికి వస్తే ఈ విధంగా ఒక స్త్రీకి ఆ గర్భధారణ చేయలేనంటే పురుషుని శరీరంలో ఒక ఫలానా అవయవం అనేటువంటిది ఫలానా కార్యంలో నిమగ్నమైతేనే అది జరుగుతుంది. భగవంతుని విషయంలో సర్వశక్తిమత్వం అంటే ఏమిటంటే, ఆయన శరీరంలో ఉన్నటువంటి ఏ అంగమైనా ఇతర ఏ అంగం చేయగల ప్రక్రియ అయినా సరే చేయగల సమర్థమై ఉంటుంది అనమాట. అది సర్వశక్తిమత్వం అంటే అర్థం.
Almighty. We speak of Almighty. God is Almighty. But we do not understand what is the Almighty. This is Almighty. The Almighty Lord, simply by glancing over Prakriti, he makes the Prakriti pregnant. And the Prakriti produces so many varieties.
అంటుంటాం మనం అందరం కూడా భగవంతుడు సర్వశక్తిమంతుడు అని. ఆయన సర్వశక్తి అంటే ఏంటో మనకు సరిగ్గా తెలియదు. ఇది తెలుసుకోవాల్సిన విధానం. ఆయన సర్వశక్తి అంటే ఏమిటంటే, భగవంతుడు కేవలం ప్రకృతి పైన తన దృష్టి సారించడం చేత ప్రకృతి గర్భం దాల్చి అనేక మంది జీవులకి జన్మనిస్తూ ఈ సృష్టి కార్యం జరిపిస్తుంది. ఇది భగవంతుని యొక్క సర్వశక్తిమంతం అంటే నిదర్శనం అనమాట.
చేష్టా చేష్టా గత సబ్ భగవాన్. సో ది ప్రకృతి కెనాట్ గివ్ బర్త్ టు ది వెరైటీస్. దట్ ఈస్ రాంగ్ థియర్. దట్ ఈస్ రాంగ్ థియర్. ది రియల్ వెరైటీ బిగిన్స్ వెన్ ది ప్రకృతి ఈజ్ ఇన్ టచ్ విత్ ది పురుష. దట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్.
ప్రకృతి అనేటువంటిది వివిధ రకాలైనటువంటి వైవిధ్యాలకి, వివిధ రకాలైనటువంటి రూపాలకి మూల కారణం అని మనం చెప్తూ ఉంటాము. కానీ అది పొరపాటు. ప్రకృతి అనేటువంటిది వివిధ రకాల వైవిధ్యాలకి రూపాలకి మూల కారణం కాదు. ఆ ప్రకృతిని ప్రేరేపించేటువంటి పురుషుడు అనేవాడు కూడా ఉన్నాడు. ఆ పురుషుడు యొక్క ప్రేరణ వల్లనే ప్రకృతిలో వైవిధ్యం అనేటువంటిది ఏర్పడుతుంది తప్ప ప్రకృతి స్వయాన వైవిధ్యాన్ని ప్రదర్శించలేదు.
Can say that Prakriti can give birth, a woman can give birth to a child or many children without being touched with man. Where is our experience? There is no such thing.
ఎవరు అనడానికి లేదు. ప్రకృతి తనంతటతానే అనేక రకాలైనటువంటి జీవులకు జన్మనివ్వగలదు, సృష్టి కార్యం చేయగలదు అని చెప్పేసి మనం చెప్పడానికి లేదు. మనం చూస్తున్నాం ఎంతోమంది తల్లులు ఉన్నారు, ఎన్నో మంది బిడ్డలకు వాళ్ళు జన్మనిస్తున్నారు. కానీ ఏ తల్లి అయినా సరే తండ్రితో స్పర్శ అనేటువంటిది లేకుండా బిడ్డకి జన్మనిచ్చిన సందర్భం ఎక్కడైనా మనకు అనుభవంలో ఉందా ఈ ప్రపంచంలో? లేదు. అలానే ప్రకృతి కూడా పురుషుడితో, ఆ ఆది పురుషుడైన భగవంతుడితో సంబంధం లేకుండా, ఆయన స్పర్శ లేకుండా ప్రకృతి సృష్టి కార్యమైనటువంటిది చేయలేదు.
We should not take Prakriti as everything. We must find out the Purusha.
Prakriti sarvasvam ani cheppi eppudu kuda anukokandi. Prakriti venakala unnatundi purushudu evaru anetundi meeru anveshinchi telusukovali.
Therefore, the Purusha who gives birth to this material variety, that is Lord Shiva. And the Prakriti which gives birth to these varieties, that is Durga. Therefore, the original Prakriti and Purusha is represented by Shivalinga and Devi Pat. those who are worshippers of Shivalinga, they know the Devi part and the Shivalinga, their worship. The original father, Krishna says, Aham Bija Pada Pita, I am the seed-giving father. Sarva Joni Shikantyo Sambhavanti Murtayaja. There are varieties of forms of life, how they are being begotten. So Krishna says, Aham Bija Pada Pita, that Pita, father, is Lord Shiva. So when Krishna comes in touch with Prakriti for giving birth of these varieties of forms of life, that is Shiva. That is Shiva. Shiva is not different from Krishna, but still Shiva is not Krishna. This is called inconceivable one and different. Inconceivable one and different. The example is given just like milk and sugar, dahi. Dahi is not different from milk. It is milk. It is milk, everyone knows. But it is not milk at the same time. You cannot get the benefit of milk by drinking dahi or sugar. Milk is used for different purpose and dahi is different purpose. When you take too much milk, you get dysentery. And if you go to the physician, he gives you some medicine to take with sugar, dahi. So, dahi or sugar is not different from milk, but it is not milk. Similarly, all these demigods, especially Lord Shiva, Lord Brahma, they are the original chief demigods from Vishnu. So, these demigods, or even we are also the same principle, the living entities. Brahma is also in the category of living entities, and Lord Shiva is between the living entities and the Supreme Lord, in between.
అందుకే ప్రకృతి వెనకాల ఉన్నటువంటి భౌతిక ప్రకృతి వెనకాల ఉన్నటువంటి పురుషుడు ఎవరు అన్నారంటే శివుడు అన్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ భౌతిక ప్రకృతి ఎవరు అనంటే దుర్గా అన్నారు. అంటే ఈ భౌతికమైనటువంటి జగత్తు యొక్క ప్రకటానికి ప్రకృతి పురుషుడుగా దుర్గాదేవి శివుడు వర్తిస్తూ ఉన్నారు. అందుకని శివలింగాన్ని పూజిస్తుంటారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భౌతిక జగత్తుకి ప్రకృతి పురుషుడు దుర్గాదేవి శివుడు అని చెప్పి చెప్పడానికి ఆ విధంగా ఉపయోగిస్తున్నారు. మరి దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఈ ప్రకృతి పైన దృష్టి సారించడం అనేటువంటిది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే అహం బీజ ప్రదప్పితాహ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఈ ప్రకృతికి బీజ ప్రధానం చేసేటువంటి ఈ సృష్టికి మూలమైనటువంటి పితను తండ్రిని నేనే అని చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే ప్రకృతికి బీజ ప్రధానం చేసేటువంటి కృష్ణుడు ఆ బీజ ప్రధానం చేసే సమయంలో ఆయన శివుడిగా ఆ బీజ ప్రధానం చేస్తాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శివుడు కృష్ణుని కంటే భిన్నుడు కాడు, అలానే శివుడు కృష్ణుడు కాదు. ఈ తత్వాన్ని మనం చాలా చక్కగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భౌతికమైనటువంటి జగత్తుకి ప్రకృతి పురుషుడుగా దుర్గాదేవి శివుణ్ణి మనం ఇక్కడ చెప్తున్నాము. కానీ దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రకృతి పైన దృష్టి సారించినప్పుడు బీజ ప్రదాతగా ఆయన శివుడిగా అక్కడ ఉంటాడు. దీన్ని ఎలా చక్కగా ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవాలంటే పాలున్నాయి, పెరుగుంది, పాలు పెరుగు పెరుగు కూడా పాల పదార్థ సంబంధమైందే, అదేదో బయటకు కొత్తగా వచ్చిందేమి కాదు. పాల పదార్థ సంబంధమే అయినప్పటికీ కూడా పెరుగు తిరిగి పాలు కాలేదు, పెరుగు పాలతో సమానము కాదు. కానీ ఆ పాల జాతికి సంబంధించిందే, పాల నుండి వచ్చినదే. ఆ విధంగా అక్కడ పాలని కృష్ణునితోనూ పెరుగుని శివునితోనూ పోలుస్తున్నారు. కాబట్టి శివుడు కృష్ణుని కంటే అభిన్నుడే, అంటే భిన్నం కానివాడే. అలాని కృష్ణుడు శివుడు ఒక్కటి కాదు. ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రధానమైన దేవతలు బ్రహ్మదేవుడు ఉన్నారు, శివుడు ఉన్నారు. వీళ్ళు కృష్ణుని కంటే భిన్నులు కాదు, అలాని వాళ్ళు కృష్ణుడు కాదు. అలా మొత్తం ఎవరైతే దేవతలందరూ వివిధ రకాలైనటువంటి విభాగాల్లో భగవంతుని యొక్క రాజ్యంలో సేవలు చేస్తూ ఉంటారో, ఆ దేవతలందరూ భగవంతుని కంటే భిన్నులు కారు, అలాని వాళ్ళు భగవంతుడు కాదు. అలానే జీవశక్తికి వద్దాం. జీవులందరూ కూడాను భగవంతుని కంటే భిన్నులు కారు, భగవంతుడి కంటే వేరేం కాదు. అలాని చెప్పి వాళ్ళు భగవంతుడు కాదు. ఈ శివుడు జీవతత్వానికి అటు ఆ భగవతత్వానికి మధ్య దశలో ఉన్నవాడు అన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఈ విధంగా తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
యూ కెనాట్ కీప్ లార్డ్ శివ యాజ్ లివింగ్ ఎంటిటీ కేటగిరీ, నైదర్ విష్ణు కేటగిరీ, మాయా మీడియా. శ్రీరంగ జథాధివికార విశేష సంజుగా ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ డస్ నాట్ కమ్ డైరెక్ట్లీ ఇన్ టచ్ విత్ దిస్ ప్రకృతి. But the form by which he touches this prakriti, that is Lord Shiva. Therefore, Lord Shiva is not different from the Supreme Personality of Godhead. At the same time, he is not the Supreme Person.
Shivunni jeevatattvanto polchadaniki ledu, Vishnutattvanto polchadaniki ledu. Aa renninti madhya unnatundi tattvanto ayanni polchavalsundi. అందుకనే ఇక్కడ క్షీరం యథాదది వికార విశేష యోగాత్ అనేటువంటి శ్లోకం ప్రకారంగా చూస్తే, దేవాదిదేవుడు భగవంతుడు ఈ భౌతికమైనటువంటి ప్రకృతితో దృష్టి సారించడానికి వచ్చినప్పుడు ఆ దృష్టి సారించేటువంటి రూపమే శివుడు అనమాట. ఆయన ప్రత్యక్షంగా రూపంతో వచ్చి దృష్టి సారించడు ఈ భౌతిక ప్రకృతి పైన. ఆయన శివుని రూపంలో ఈ భౌతిక ప్రకృతి పైన దృష్టి సారించి ఆ విధంగా ఈ సృష్టి కార్యానికి కారణమవుతాడు. అందుకని శివుణ్ణి ఇక్కడ స్పష్టంగా కృష్ణుని కంటే అభిన్నుడు అని అర్థం చేసుకోవాలంటే, కృష్ణునితో భిన్నము కానివాడు, అలానే శివుడు కృష్ణుడితో సమానము కాదు. ఈ తత్వాన్ని చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలన్నమాట. పాల నుండి పెరుగు వస్తుంది, కానీ ఆ పెరుగు పాలతో సమానం కాదు. కానీ పెరుగు పాల జాతికి సంబంధించినటువంటిది. ఆ విధంగా మనము ఈ తత్వాన్ని, సృష్టి తత్వాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం కి, శీల ప్రభుపాదికి, తాయి గౌర్ ప్రేమనంది. హరిహరి బో.